विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दश्रुतिहरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं
గట్టిగా చెప్పనందరూ నమః పార్వతీపతే హర హర మహా ఓం నమః శివాయ. నిన్ననే కాశీఖండంలో ఒక మహాత్ముడి యొక్క చరిత్ర మొదలెట్టుకున్నాం. ఒకనొకప్పుడు కాశీ పట్టణంలో ఒక ఆయన కపట వేషంతో ధన సంపాదన కోసం బతికేవాడు ఉన్నాడని చెప్పుకున్నాం. వాడి పేరు మహానందుడు. ఎక్కువ మంది నందుడు అని పిలిచేవారు. కొంతమంది ఇతని దుర్బుద్ధికి వ్యంగ్యంగా నందుడు మహానందుడు కూడా నందులవారు అనేవారు. నిన్న క్లుప్తంగా ప్రారంభించుకున్నాం మనం, ఇవాళ చరిత్ర అంతా పూర్తి చేసుకుందాం. వాడు పరమ దుర్మార్గుడు, చిన్నప్పటి నుంచే వెయ్యని వేషం లేదు. ఓ రోజు శైవ వేషం, ఓ రోజు వైష్ణవ వేషం, ఓ రోజు శాక్తేయ వేషం, ఒకరోజు జైన వేషం, ఒకరోజు బౌద్ధ వేషం, ఒకరోజు నాస్తికవాదం, ఇలా ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ చేరేవాడు. ఎలక్షన్లో చూసారో లేదో మీరు, డబ్బుల కోసం అని ఈ పార్టీలోను ఆ పార్టీలో, ఇవాళ ఈ పార్టీ జెండా మోస్తారు, రేపొద్దున ఆ పార్టీ జెండా మోస్తారు, ఇలా రోజు ధనం కోసం పార్టీల వెంట తిరిగేటటువంటి ప్రజలు లాంటి వాడు అనమాట. వాడు డబ్బు అంటే పిచ్చివాడికి. వాడికి చిన్నప్పటి నుంచి సకల దుర్వ్యసనాలు ఉన్నాయి, ఒక వ్యసనం కాదు వాడికి. అన్నిటికంటే ఏంటంటే, వాడి ఇంటికి ఎదురుగుండా వాడికి పాఠం చెప్పిన గురువుగారు ఉండేవారట, ఒక మహాత్ముడు. ఆ మహాత్ముడి భార్యనే ఎత్తుకుపోయి ఆయన చంపేశాడు. ఒక పూజ్యుడైన వేద పండితుడి భార్యను అపహరించిన పరమ దుర్మార్గుడు వాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారండి బాబు. పురాణాలు చెప్పే ఒక ఆయన ఉన్నాడండి, సొంత వదినగారిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకంతకంటే పాపాత్ముడు మరొకడు ఉండడు. అన్న భార్య తల్లితో సమానం, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ అని సకల పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇంటికి పెద్దవాడైన అన్నగారు తండ్రితో సమానుడు. అందుకే తండ్రిని ఎంత కోపం వచ్చినా ఎలా అయితే మనం తిట్టలేము, ఇంటికి అన్నగారిని కూడా, పెద్దన్నగారిని కూడా అలా గౌరవించాలి. అన్నయ్యని గౌరవించకపోతే ఇంకెందుకంటే బతుకు. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా అన్నకి నమస్కరించవలసింది. అన్న తండ్రితో సమానం, వదిలిగారు తల్లితో సమానం. రామాయణంలో సీతాదేవి నగలని మూట కట్టి ఆకాశం నుంచి కింద పారవేసింది. సీతాదేవిని ఎత్తుకుపోతుండగా రావణాసురుడు పుష్పక విమానంలో నుంచి కిందకి పారవేసింది నగలు. ఎవరు? సీత. ఈ నగల మూట ఋష్యమూక పర్వతంలో పడింది. దానిని ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు మూట జాగ్రత్తగా భద్రపరిచాడు. రాముడు అక్కడికి వచ్చిన తర్వాత రాముడి దగ్గర ఈ మూట పెట్టారు. రాముడికి సీత కనపడకపోవడం వల్ల దుఃఖం వచ్చిందట, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందుకని నీళ్లు ఎక్కువైపోయి, లక్ష్మణ ఈ నగలు సీత అవునో కాదో నేను గుర్తించలేకపోతున్నాను, అందులో నువ్వే ఈ నగలు మీ వదిన అవునో కాదో గుర్తించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ నగలు మోటిప్పి చూసి అన్న శ్లోకం వింటే అసలు మానవులలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అన్నమాట. నాహం జానామికేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, ఇందులో చెవులకు పెట్టుకునే కుండలాలు ఉన్నాయి, వీటిని చెవులకు పెట్టుకునే వాటిని కుండలాలని, దుద్దులని, కర్ణికలని పిలుస్తారు. ఈ చెవులకు పెట్టుకునే దుద్దులు సీతబవునో కాదో నేను గుర్తుపట్టలేను, ఇందులో ఉన్న దుద్దులు నాకు తెలియవు. ఇంకా భుజములకు పెట్టుకునే నగలు కూడా ఉన్నాయి ఆ మోట్లో, వాటిని భుజకీర్తులు అంటారు, సంస్కృతంలో కేయూరములు అంటారు. ఈ కేయూరములు కూడా సీతవి అవునో కాదో నేను గుర్తుపట్టలేను, ఇందులో ఉన్న కుండలాలు భుజకీర్తులు ఎవరివో నాకు తెలియదు, కానీ ఈ నగలలో రెండింటిని మాత్రమే గుర్తుపడతాను. అవేమిటో తెలుసుగా, కాళ్ళకి పెట్టుకునే నూపురములు, ఆడవాళ్ళ కాళ్ళకి గజ్జలు పెట్టుకుంటారు కదా పట్టాలు, ఆ పట్టీలు మాత్రం నేను గుర్తుపట్టగలను. ఎందుకు గుర్తుపడతట? ఎప్పుడూ సీత మొహం చూడలేదట, ఆయన ఎప్పుడు కాళ్ళకి దండం పెట్టడమే, వాళ్ళ వదినని కన్న తల్లి కింద భావించి నిత్యం పాదాలకు నమస్కరించేవట. నిత్యం పాదాభివందనాత్ అన్నాడు ఆయన, రోజు మా వదినకి నమస్కరిస్తాను. నమస్కరించినప్పుడు కాళ్ళకేం కనపడతాయి? నూపురములే కనపడతాయి. కాబట్టి ఈ నూపురములు గుర్తుపెట్టాను, సందేహం లేకుండా ఈ నూపురములు వదినవి సీతవే, కాబట్టి ఈ నగలని సీతే వేసింది, కాబట్టి సీతనెత్తుకుపోయినటువంటి వాడు రావణాసురుడే అని చెప్పేశాడు. ఈ శ్లోకంలో ఎంత గొప్ప అంతరార్థం ఉందో తెలుసా? పరమ సౌందర్యవతి అయిన వదిన గారి ముఖం ఒకటికి రెండు సార్లు చూస్తే ఈ మానవులు యవ్వనంలో ఉన్నవాళ్ళకి దుర్బుద్ధి పుడుతుందేమో, ఇలాంటి బుద్ధి ప్రమాదకరం గనక, ఎప్పుడూ వదిన తల్లితో సమానం గనక ఆవిడ కాళ్ళకే దండం పెట్టాలి, కానీ ముఖాన్ని కూడా యగాదిగా చూచి మాట్లాడకూడదని పూర్వం చెప్పారు. అంత జాగ్రత్త వహించారు. తల్లితో ఎలా ప్రవర్తించాలో వదినతో అలా ప్రవర్తించాలి. అందులో లక్ష్మణుడు, రాముడు, సీత వీళ్ళంతా ఒకే ఏజ్వాడు కదా ఇంచుమించుగా, అందుకని అంత జాగ్రత్త పడ్డాట. అటువంటి దేశంలో పుట్టాం మనం. అన్నయ్యని తండ్రిలాగా, వదినని తల్లిలా పూజించే పవిత్ర దేశంలో పుట్టాము. కాబట్టి వీలుంటే అన్నని పూజించు, వదినని పూజించు, లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. దుర్నరుడితో సాంగత్యం ఎటువంటిదో తెలిసిన, ఒక పాపాత్మునితో సాంగత్యం కంటే 1000 హత్యలు మంచిదన్నారు. పాపాత్ముడి సాంగత్యం హత్యల పాపం కంటే, మద్యపానం కంటే, జూదమాడడం కంటే, ఇంకా చెయ్యరాని అనేక పాపముల కంటే మహాప్రమాదం నీచుడితో సాంగత్యం. వాడికి వావి వరస ఉండదు గనక. అందుకే అటువంటి వాళ్ళని దూరంగా పెట్టేవారు పూర్వకాలంలో. కానీ ఇది కలియుగం అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కథ కాశీఖండంలోని ఒక అపూర్వ కథ ఇప్పుడు మీకు చెప్పే కథ. ఈ మహానందుడు అన్నవాడు ఒక మహాత్ముడిని, గురువుని, పాఠం చెప్పిన గురువుని చంపి అతని భార్యను ఎత్తుకుపోయాట. ఆ పాపాత్ముడే నిన్న మనం కథ ప్రారంభించుకుని చెప్పుకున్నాం కదా, అడ్డమైన దానాలు పుచ్చుకునేవాడు. ఎప్పుడు గంగానదీ తీరంలో సంకల్పం చెప్పుకోవాలి, దానమేమో బయటికి వెళ్ళాక పుచ్చుకోవాలి. సరిగ్గా గంగ చూస్తూ ఉండగా దానం పుచ్చుకోకూడదని ఒక శాస్త్రం ఉండేది. అందుకనే కాశీ అట గంగయొడ్డట ఒక పద్యంలో రాశారు. అక్కడ కాశీట గంగ యొక్క ఒడ్డుట, అక్కడ గంగ చూస్తూ ఉండగా ఎంతటి పాపాత్ముడు దానం పుచ్చుకోట. అందుకని మీరు కొన్ని కోట్లు దానం చేయాలనుకున్నా గంగానది దగ్గరేమో నీళ్లు చేతిలో పోసి, ఇదిగో నీకు ఈ 1 కోటి రూపాయలు ఇస్తున్నానని సంకల్పం అక్కడ చెప్పి గంగకి కనపడకుండా దూరంగా తీసుకెళ్ళి డబ్బు ఇవ్వాలని ఒక కఠోర నియమం ఉంది మంత్రశాస్త్రంలో. మీరు కావాలంటే కాశీఖండలో చూడండి, గంగానది తీరంలో ప్రతిగ్రహణం దోషం. అందుకని గంగ సాక్షిగా ఉండకూడదట దానానికి. గంగ ఎప్పుడూ చేతిలో పడాలి తప్ప డబ్బుని చూడకూడదు, బంగారాన్ని చూడకూడదు. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు గంగ దగ్గర కేవలం సంకల్పమే చెబుతారన్నమాట. అయ్యా, నేను మీకు ఎంత భూదానం చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే గోదానం చేద్దాం అనుకుంటున్నాను, సువర్ణదానం చేద్దాం అనుకుంటున్నాను అని చేతుల నీళ్లు మాత్రమే గంగానదీ తీరంలో పోస్తారు. అప్పుడు వీడికి ఈ దానం చేసిన పుణ్యం వస్తుంది. కాకపోతే ఆలస్యం కాకుండా, అంటే కాలదోషం పట్టకుండా బయటకు వచ్చాకో ఇంటికి వచ్చాకో ఈ డబ్బు ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ రేపు చేస్తాను బాబు చేస్తానంటే వీడు ఉండవచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు గంగానది యొక్క ఒడ్డున పలికిన పలుకులు నిలబెట్టుకోకపోవటం వల్ల మళ్ళీ నరకానికి పోతాం. ఇవన్నీ ఆ రోజుల్లో పాటించేవారు కాశీఖండ నియమాలు. మేము కాశీఖండాన్ని నమ్మము అన్నవాళ్ళని ఏం చేయలేం, కానీ నమ్మే వాళ్ళందరికీ మాత్రం ఈ నియమాలన్నీ వర్తిస్తాయి, జాగ్రత్తగా పాటించాలి, పాటిస్తే ఇహం పరం రెండు వస్తాయి. అటువంటి చోట వీడు అన్ని రకాల గడ్లు దానంగా పుచ్చుకునేవాడు. కొంతమంది సాటి వాళ్ళు విసిగెత్తిపోయి చి ఈ దుర్మార్గుడిని దూరంగా పెట్టాలనుకున్నారట. పైగా వాడు ఋగ్వేద సంప్రదాయం వాడేవాడు. అంత గొప్ప సంప్రదాయంలో ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారు అంటే కాలప్రభావం అది. మంచి మంచి వంశాల్లో, ఋగ్వేద వంశంలో అలాంటి వాడు పుట్టాడు పాపాత్ముడు. సుస్పష్టంగా కాశీఖండంలో వాడి గురించి వర్ణించారు. ఇలా ఉండగా అక్కడికి ఒక కాటికాపరి, ఒక జెండాలుడు వచ్చాడు అక్కడికి. పాపం చాలా మంచివాడే, పొరపాటున ఒక బ్రహ్మహత్య చేశాడు. చెయ్యాలని కూడా చేయలేదట. ఎవరో శవాన్ని తగలబెట్టడానికి వస్తే ఎవడరాదు నాకు చెప్పకుండా శవం తగలబెడుతున్నాడని చేతిలో కర్ర విసిరాడు. వాడి కర్మ గాలి, అవతల వాడి కర్మ గాలి, వాడి ఎత్తు మీద పడింది. కర్ర బుర్ర మీద పడడంతో వాడి తల విచ్చిపోయి ఎర్రగాని ఎత్తులు బయటికి కమ్మింది, చచ్చిపోయాడు వాడు. కర్ర దెబ్బకి చచ్చిపోయారంటే చచ్చిపోతారండి కొంతమంది. ఏమిటోను పాపం మొన్న మధ్యన బైక్ మీద వెళ్ళేట, ఇక్కడే ఈ దాన్ని ఏమంటాం మనం మెట్టుకోడ వైపు అలా సిరిపోయింది తెలవదామన, యాక్సిడెంట్ కూడా కాదు, వాడి వాడే పడిపోయాడు. తల నేల మీద పడింది, స్పాట్లో చచ్చిపోయాడు. పెద్దగా నెత్తురు కూడా రాలేదట, మరి ఏదేమిటో చచ్చిపోయాడు. ఆయువు తీరితే ఎలాగైనా చచ్చిపోతారు. ఆయువు ఉంటే మనం ఎక్కడున్నా సుఖంగా ఉంటాం, ఆయువు తీరితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చచ్చిపోతాం. కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. అందుకనే నాయన నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా ఆయువు అనేది ఒకటి ఉండాలిరా బాబు అని పెద్దలు చెప్పేవారన్నమాట. ఒకడికి ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కలిగింది. కొండెక్కి కిందకి దూకాడు చచ్చిపోదామని పాపం. ఎత్తైన కొండ, అంత కొండ మీద నుంచి కిందకి దూకాడు, డామ్మని దూకి చచ్చిపోదామని పాపం. ఎందుకంటే 10th class ఫెయిల్ అయ్యాట పాపం. అందుకని పాపం 10th పోయింది, SSC పోయిందని, అదేదో స్పాట్ వాల్యుయేషన్లో తేడా వచ్చిందని చచ్చిపోదాం అనుకున్నట్ట. సరిగ్గా ఆ సమయానికి ఓ రైతు ఎండుగడ్డి అక్కడ ఒక గడ్డి మేటు కింద వేశాడు. ఆ కొండ కింద గడ్డిని ఓ పెద్ద మేటు కింద వేశాట. వీడు వచ్చి గడ్డి మీద పడ్డాడు, కాలు మెడికింది కానీ వీడు చచ్చిపోలేదు. గిరి ఎక్కి పడిన ధర, కొండ ఎక్కి కిందకి దూకిన ఆయువు ఉంది కనుక ఆ సమయమునకు రైతు ఎవడో గడ్డి వేయడం వల్ల గడ్డి మీద పడ్డాడు కానీ వాడు చావలేదు. సాగరమున మునిగినను, కొండ మీద నుంచి కిందికి దూకితే చావలేదు కదా అనని సముద్రంలో దూకి చచ్చిపోదామని పేరుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన ఎంతోమంది స్టూడెంట్స్ చచ్చిపోయారు పిక్నిక్కి. కార్తీక మాసంలో వెళ్ళి ఆమ్ అని మేక మాంసం పులావులు, కోడి మాంసం పులావులు, ఏది కార్తీక వనభోజనం పేరుతో అక్కడ తినేవాడు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళంతా పేరుపాలెం బీచ్ అని ఒకటి ఉంది, ఆ బీచ్కి రీచ్ అవ్వగానే యముడి దగ్గరికి రీచ్ అయిపోయేవారు వాళ్ళు. చాలామంది అక్కడ చచ్చినట్టుగా పేపర్లో వార్త వస్తుంది. వీడు అక్కడికి వెళ్ళి దూకెట్ట గంగ ఈ సముద్రంలో చచ్చిపోదామని ఆ పూట పెద్ద కెరటం వచ్చి వీడి 1 కిలోమీటర్ బయటకు గెంటింది. అంటే వీడు సముద్రంలో దూకినా చావలేదు, వాడికి ఆయువు ఉంది కనుక. సాగరమున మునిగినను ఈ పట్టేం చేశాడు, కొండ ఎక్కి కిందకి దూకినా చావడం లేదు, సముద్రంలో దూకినా చావడం లేదు, కాబట్టి అగ్నిజ్వాలలు వేసుకుని చచ్చిపోదామని ఇలాంటి చోట మంచి యజ్ఞగుండం ఉంది కదా ఎదురుగుండ, ఆ యజ్ఞగుండం నిండా కట్టెలు వేసుకుని శుభ్రంగా నిప్పు పెట్టి భగభగలాడుతున్న మంటల్లో దూకి చచ్చిపోదాం అనుకున్నట్ట. ఎప్పుడు? శుక్రవారం సాయంకాలం. ఇంకేముంది, 2 గంటల సేపు కుంభవృష్టి కురిసింది, టెంట్లోంచి కూడా కిందకి నీరు గారిపోయింది, నేల తడిసిపోయింది, మొత్తం ఈ అగ్నిగుండం అంతా తల్లారిపోయింది. అందువల్ల ఏమైపోయింది, పావకము దొచ్చిన అగ్నిలో దూకిన సమయానికి వర్షం కురవడం వల్ల అగ్ని చల్లారింది, వాడు చావలేదు, వాడికి ఆయువు ఉండడం వల్ల. చిచ్చి ఇలా కాదనుకుని ఆ ఊళ్ళో పావు పొట్టు ఉందిట, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ పావులు కాటేసి చంపుతున్నాయి, అందుకని ఎవరు అక్కడికి వెళ్ళరు. ఆ పావు పొట్టు దగ్గరికి వెళ్ళి అందులో చెయ్యి పెట్టాట. ఏకంగా భీకర పనులతోడ ఆడిన మరణ మకాలమున రాదు మహినెవ్వరికి. వెంటనే పావులు కూడా వెనక్కి ఊడుచుకుని పారిపోయాయి తప్ప వీడిని కాటేయలేదు. అంటే ఏం తెలుస్తుంది మనకి, అకాలములో మరణము రాదు. మరణం వస్తే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఇన్సూరెన్సులు చేసినా, చుట్టూ ఎంతమంది కాపలా వాళ్ళని పెట్టుకున్నా టిక్కు వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడానికి కారణం ఉండదట, అది దురదృష్ట సంఘటనే అంతే. కాబట్టి ఆ కాటికాపురి ఏదో అలా కర్ర విసిరితే ఆ కర్ర దెబ్బకే బుర్ర పగిలి తెచ్చిపోయేటువంటి చూడండి మరి. దాంతో ఇతనికి బ్రహ్మహత్యా పాపం పట్టుకుంది. ఈ పాపం నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అంటే, గంగానదీ తీరానికి వెళ్ళు, సంకల్పం చెప్పు, బంగారం దానం చేస్తే పోతుందనగా వీడు బాగా సంపాదించాడు అండి. అది కూడా పెద్ద పెట్టి నిండా బంగారపు అచ్చులు, దెమ్మలు ఇవన్నీ వేసుకుని బయలుదేరాడు. ఇంకెందుకు ఆ బంగారమే కనుక ఉంటే మొత్తం హైదరాబాద్ కొనేయచ్చు అనమాట. అంత బంగారం ఉంది. హైదరాబాద్లో ఈ రోజుల్లో ఒక్క ఫ్లాట్ కొనడమే కష్టం. అటువంటిది ఇక మొత్తం నగరం కొనాలంటే ఎంత బంగారం కావాలో ఆలోచించండి. అంటే ఆ రోజుల్లోనే చెప్పాను, అంత బంగారం సంపాదించి ఈ బంగారం అంతా మోసుకొని గంగానది దగ్గరకు వచ్చి అయ్యల్లారా చండాలుండను వింజభూధర మహాసానుస్థలి పక్కన స్థుండం. నేను ఒక చండాలుండి కాటికాపరిని, ఇక్కడ వింజపర్వతం ఉన్నది, ఆ వింజపర్వతం దగ్గర ఉండేటటువంటి పక్కనస్తుండన్ బోయపల్లిలో ఉంటాను. అక్కడ ఉండే బోయవాళ్ళందరికీ నేనే ఈ కర్మకాండాలు చేస్తాను. పండితులకి పామరులకి అందరికీ నేను యథాశక్తిగా దక్షిణ పుచ్చుకొని ఏదో కర్మకాండాలు జరిపిస్తూ ఉంటాను. అక్కడ కాటికాపరి నేను బోలెడంత బంగారం తెచ్చాను. దురదృష్టవశాత్తు నన్ను ఒక హత్యాపాపం పట్టుకుంది. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడ ఉన్న ఒకనొక వ్యక్తికి ఎవరికైనా ఈ బంగారం దానం చేద్దామనుకుంటున్నాను. గంగా తీరంలో బంగారం దానం చేస్తే వాడు ఎన్ని పాపాలు చేసినా పరిహారం అవుతాయని పెద్దలు చెప్పారు, అందుకే వచ్చాను. దయతో దానం పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటే రండి బాబు అన్నాడు. అక్కడ వాళ్ళంతాను, అమ్మ బాబాయ్ ఎంత బంగారం ఇస్తే మాత్రం బ్రహ్మహత్యాపాపానికి విరుగుడైన దానం పుచ్చుకుంటావా, మాకొద్దు బాబాయ్. వాడు ఏమని చెప్తాడు సంకల్పంలో, బ్రహ్మహత్యాపాప నివారణార్థం సువర్ణదానం తుభ్యమహం సంప్రదదే ఇదన్నమ అంటాడు. ఈ బంగారం వాడి చేతిలో పెట్టుకుని హత్య వీడికి పట్టుకుంటుంది. ఇది పోవడానికి మళ్ళీ వీడు లక్ష గాయత్రీ జపం చేయాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ హత్యాపాపం అనుకుని చాలామంది అలాంటి దానాలు పుచ్చుకోరు. అందుకే చాలా కొంతమంది ఎందుకు దానం చేస్తున్నావో చెప్పకుండా రహస్యంగా చేసేస్తారు. నిజంగా వాడు బ్రహ్మహత్య చేశాను, స్త్రీ హత్య చేశాను, శిశు హత్య చేశాను, హత్య చేశాను, ఇచ్చేశాను, మమ్మ మహాపాప పరిహారార్థం అని ఒక రూపాయి చేతిలో పెడితే చూస్తూ చూస్తే ఉడన తీసుకోకుండా. అందుకని లోపల లోపల గొణుక్కుని కూడా దానం చేసేవాళ్ళు ఉంటారు కొందరు. కాకపోతే శాస్త్ర ప్రకారం సంకల్పం చెప్పినప్పుడు మాత్రమే ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అందుకే వాడు తెలివిగా సంకల్పపూర్వకంగా నేను ఈ దానం చేస్తాను పుచ్చుకోండి అంటే ఒక్కరు కూడా దానం పుచ్చుకోవడానికి రాలేదు. పుచ్చుకుంటే ఈ పాపం మనల్ని పట్టుకుంటుంది, మనల్ని పట్టుకున్న పాపానికి పరిహారం చేసుకోవాలి. ఎందుకు మనకి ఈ పాపాలు, ఏదో ఉన్న సంపాదన మనకి సరిపోతుంది అనుకుని దురాశ లేని వాళ్ళు కనుక వాడి దగ్గర పుచ్చుకోలేదు. దాంతో వాడు నిరాశ పొందాడు. వీళ్ళకి దురాశ లేదు, వీడికి నిరాశ. వీడికి పాపం పోవాలి, వాడికి పాపం రాకూడదు. అందుకని ఎవరూ పుచ్చుకోరు, వీడికి బెంగ. అప్పుడు వాళ్ళలో ఒకటి సైగ చేసేట, ఆ పక్కన కూర్చున్నాడు సేవు, వాడు ఏదన్నా పుచ్చుకుంటాడు. వాడు తాగంది లేదు విషం తప్ప, అందువల్ల వాడికి ఇచ్చేయచ్చు పర్వాలేదు అనగానే అమ్మాయి అనుకుని కొంచెం దూరంగా ఉన్నాడు లేండి వాడికి. అందుకే ఇది వినపడలేదు, వినపడి ఉంటే వాడు ముందుకు వచ్చేవాడేమో. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వీడు. అందుకని ఇప్పుడు ఏం జరిగిందనమాట, ఈ పాపాత్ముడు మహానందుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు మంచి విభూతి పెట్టుకొని తెల్లని పంచి కట్టుకొని జపం చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో మహాత్ములైన ఋషుల్ని చూసినట్టుందండి, అగస్త్యుణ్ణి వశిష్ఠుణ్ణి విశిష్ఠుణ్ణి చూసినట్టుంది. వీడు అవశిష్ఠుడు కానీ వశిష్ఠుడులో నటిస్తున్నాడు అనమాట. అయినా మీరు చాలా గొప్పవాళ్ళండి, నేనేదో బంగారం తెచ్చాను, నా బ్రహ్మహత్యాపాప పరిహారార్థం అది దానం తీసుకుంటారా అంటే వాడు కళ్ళు తెరిచి ఏదో మహాసన్యాసులు నటిస్తారు చూసారా, శివోహం శివోహం అని అలాగా చేతిలో ఉన్న సోలంతో పక్కన ఉన్న చెంబు మీద టింగ్ టింగ్ అని కొట్టి శివోహం నాకెందుకు నాయన ఈ బంగారాలు, బంగారం వంటి విభూతి పెట్టుకున్నాను, బంగారం లాంటి శివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నాను, నమశివాయ అనే మంత్రం జపం చేసుకుంటున్నాను, తపస్సే నాకు బంగారం, పురాణములే నాకు బంగారం, శివనామస్మరణమే నాకు సువర్ణం, ఈ వేరే సువర్ణాలు ఎందుకు, అయినా నీ ఓటి వాడే ఒక పుణ్యాత్ముడు దానం చేస్తానంటే కాదంటానా, ఇంతకీ నువ్వు పుణ్యాత్ముడివేనంటే పుణ్యాత్ముడు అయితే దానం ఎందుకు చేసుకుంటానండి బాబు, ఓ బ్రహ్మహత్య చేశానండి అన్నట్ట. బ్రహ్మహత్యాపాప పరిహారార్థం బంగారం దానం చేస్తున్నావు నాయన, అలాంటివి మేము పుచ్చుకోకూడదు, కానీ ఎందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది, నీ పాపానికి పరిహారం చేయమని జాయ్ చక్రాంత శివుడు చెప్పాడు అది ఏది ఇదని వీడే అంటున్నాడు. వాడికి దురాశ అది పుచ్చుకోవాలనుంది కానీ డైరెక్ట్గా బయటపడలేడు, అందుకని ఈ నాటకంట. అందుకని అబ్బే పుచ్చుకోకూడదనుకో అయినా జాలేస్తోంది, శివుడు పుచ్చుకోమని సందేశం చెబుతున్నాడు. పుచ్చుకుంటాననుకో ఏమాత్రం అచ్చులు తెచ్చావు పుచ్చుకోవడానికి అంటే, మీరు పుచ్చుకుంటానంటే అచ్చులు చాలా తెచ్చానండి అవన్నీ ఇచ్చుకుంటానంటే అని పెట్టి తీశాట. వీడికి మూర్చి వచ్చినదనేది, వీడి జీవితంలో ఈ వేదికంత పెద్ద కావడిటంటే పెట్టి చెక్క పెట్టి పెట్టి నిండా బంగారపు కడ్డీలే, ఇంతంత కడ్డీలు అచ్చులు అచ్చులు దెమ్మలు పోసి తెచ్చేట వారు ఎంత సంపాదించాడో మహానుభావుడు. ఒక క్షణం తేరుకుని వీడు ఈ బంగారం అంతా దానం చేయడానికే తెచ్చావంటే ఖచ్చితంగా చేస్తానండి బాబు, ఆలస్యం చేయకండి, మధ్యాహ్నం అయిపోతుంది అన్నట. ఒక విషయం చెబుతున్నాను, నాకు దానం అంటే చిరాకు, కానీ నువ్వు పుణ్యాత్ముడిలా కనపడుతున్నావు, సంస్కారవంతుడిలా కనపడుతున్నావు, అందుకని పుచ్చుకుంటాను. ఇంకొకటి ఎవడన్నా పోటీకి పిలిస్తే మాత్రం పుచ్చుకోను, నేను ఒక్కడే పుచ్చుకుంటాను. నేను ఎప్పుడు ఇంకొకరితో కలిసి చెరిసగం పంచుకోను. ఇద్దరికి ఇస్తాను, ముగ్గురికి ఇస్తానంటే మాత్రం నువ్వు పో అంటే, బాబు ఇక్కడ ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, పుచ్చుకునేవాళ్ళు మీరు తప్పెవరు లేరు, ఇచ్చుకునేవాడిని ఒక్కడే, పుచ్చుకునేవాడు మీరు, నేను ఒకడే, మీరు ఒకడే, కాబట్టి పుచ్చుకోండి తొందరగా అన్నట. అంటే ఈ రకంగానేంటి, ఈ ఉన్నవాడు దారిపోతాడేమో, ఏదో రకంగా దానం చేసి పాపం నుంచి విముక్తి పొందాలని ఈయన కంగారు, ఏదో రకంగా తొందరగా దానం పుచ్చుకుని పోదామని వాడి కంగారు. పుచ్చుకోవడానికి వాడు కంగారు పడ్డాడు, ఇచ్చుకోవడానికి ఈయన కంగారు పడ్డాట. రెండు అన్నాడు, ఇద్దరు మొత్తం మీద కాంప్రమైజ్ అయ్యారు, గంగలోకి వచ్చారు. గంగలోకి రాగానే ఈయన కాడు కడిగట్ట, ఆయన భక్తితో కడిగాడు. వీడు పండితుడో ఇంకోడో ఆయనకు అనవసరం, వీడు పండిట్ట బ్యాండిట్ట పాప ఆ కాటికాపరికి అవసరంలా. ముందు వీడు ఎవడో బ్రాహ్మడు, ఓ దానం చేసేద్దామని కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తు మీద చల్లుకుని చేతులు పోసి నీళ్లు, మహానుభవ నేను కూడా అంతో ఎంతో చదువుకున్నాను, నాకు సంస్కృతం వచ్చు, నేను చేసిన మహాహత్యా పాపాలన్నిటికీ పరిహారంగా ఈ మొత్తం సువర్ణం మీకు దానం చేస్తున్నాను గంగ సాక్షిగా అని చేతిలో నీళ్లు పోసి చేతికి గంధం కూడా పూశాడు. కొన్ని దానములు చేసేటప్పుడు సువర్ణ దానం లాంటివి చేసేటప్పుడు కొంచెం గంధం పూసి ఒక పుష్పం చేతికి ఇస్తేట ఈ సువర్ణదానం అఖండ ఫలితం ఇస్తుందని శాస్త్రం. అందుకే చేతికి గంధం పూశాడు. గంధం ఎందుకు పూస్తారో తెలుసుగా మీకు, గంధాత్ పుణ్యమవాప్స్యసి అని ఒకప్పుడు శివుడు నందీశ్వరుడికి చెప్పాడు. అందుకే ఇక్కడ మధ్యమ పురుష క్రియ వాడారు, అవాప్స్యసి పొందుతావు అని, నీవు పొందుతావు అని అర్థం. నాయనా, గంధమును ఒక పండితుడికి రాశావంటే ఈ గంధము వలన, గంధాత్ అంటే గంధము వలన పుణ్యం, పుణ్యమును అవాప్స్యసి పొందుతున్నావు. చేతికి గంధం పూస్తే పండితులకు మహాపుణ్యం వస్తుంది. దేవతలకు ఎందుకు పూస్తున్నావు అనుకుంటారు గంధం? మరి మొట్టమొదట పంచపూజలలో మొదటి పూజ గంధమే, ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని గంధం ఇవ్వాలి. ఐదు పూజల్లో, ఆ ఐదు పూజల్లో గంధం ఇస్తే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుంది. ఆ తర్వాత పుష్పం ఇవ్వాలి, పుష్పం వల్ల ఏమవుతుంది, జ్ఞానం అవాప్స్యసి జ్ఞానం పొందుతాడు. ఆ తర్వాత ధూపం, ధూపాద్ ఐశ్వర్యం, ధూపము వలన ఐశ్వర్యం పొందుతాడు. దీపం వల్ల ఏమవుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, వంశంలో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకుంటారు. ఆ తర్వాత నైవేద్యం, అమృత నైవేద్యం. ఈ నైవేద్యం వల్ల యావజ్జీవితం తిండికి గుడ్డకి లోటుండదు, శరీరం విడిచిపెట్టాక పైలోకాలకు వెళ్ళాక కూడా ఆకలి దప్పిక ఉండవు. ఈ భూలోకంలో భగవంతునికి నైవేద్యం పెట్టి ఇతరులకి ఇంత అన్నదానం చేయకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళిన ఆకలి వేస్తుందండో. అందుకే మీకు దండకారణ్యంలో శ్వేతోపాఖ్యానం లేదు మరి, శ్వేతుడు అని ఒక రాజు ఉండేవాట. ఆ రాజుగారు ఎన్నో దానాలు చేశాడు. ఒకరోజున వశిష్ఠుడు వచ్చి, నువ్వు ఎన్ని దానాలు చేసినా భగవంతునికి నైవేద్యం పెట్టి అన్నదానం చేయకపోతే ప్రమాదం అంటే, ఆ అన్నదానం కంటే బంగారం గొప్పది, డబ్బు గొప్పది, ఇంకేమైనా చేస్తాను, అన్నదానం జలదానం ఎవడబడితే వాడే చేస్తాడు అని చెయ్యలేదు ఆయన. ఆయన చచ్చిపోయాక ఇంత తపస్సు వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాక ఆకలి వేసింది తిరిగి. బ్రహ్మలోకంలో ఆకలి తప్పిక ఉండకూడదు కదా, ఆకలి వేసింది. అప్పుడు బ్రహ్మని, ఇదేమిటండి బ్రహ్మలోకానికి వచ్చిన ఆకలి వేస్తుంది, కడుపు తిప్పుతుంది అంటే, భూలోకంలో ఉండగా నువ్వు ఏనాడు దేవతలకి అన్న నైవేద్యం పెట్టలేదు, ఎవరికి అన్నదానం చెయ్యలేదు, కాబట్టి మోక్షానికి వెళ్ళినా నీకు ఆకలి వేస్తుంది అంటే ఇప్పుడు ఏం చేయనన్నట్ట. రోజు నీకు విమానం ఇస్తాను, విమానం ఎక్కి భూలోకానికి వెళ్ళి నువ్వు నదీ తీరంలో దండకారణ్యంలో నీ శవాన్ని వదిలిపెట్టి వచ్చావే, ఆ శవం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది, రోజు నీ శవాన్ని తినన్నాడు. దేవుడికి నైవేద్యం పెట్టకపోతే మనం లోక పైలోకాలకు వెళ్ళినా మళ్ళీ భూలోకానికి వచ్చి మన శవాన్ని మనం తినాలట. నీ శవం నీకు తప్ప ఎవరికీ కనపడదు. అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని పిక్కు తిను. కొంతకాలం పోయాక అగస్త్య మహర్షి అక్కడికి వస్తాడు, నిన్ను నీ శవభక్షణని చూస్తాడు. నీ శవాన్ని తింటుండగా నిన్ను చూసిన వాడు ఎవడైనా ఉంటే వాడే అగస్త్యుడు, ఇంకెవరికి అది కనపడదు. ఆ అగస్త్యుడికి దండం పెడితే ఆయన నీకు ఈ పాప పరిహారం చేయిస్తాడంటే చాలా కాలం అలా శవాన్ని తిన్నాడు ఆయన. ఒకనాడు అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు, ఇది చూసి నువ్వు ఎవడమని అడగగానే, నన్ను చూడగానే గుర్తుపెట్టావు గనక, నా శవం నీకు కనబడింది గనక, నువ్వు అగస్త్యుడివే అని తన కథ చెప్పి, నాకు ఈ దరిద్రం నుంచి శవాన్ని, అందులో స్వీయ శవాన్ని, ఆత్మశవాన్ని, నా శవాన్ని పీక్కు తినే పాపం నుంచి విముక్తి కలిగించండి అనగా, అగస్త్యుడు తన కమండల జలం వాడి మీద చల్లగానే శవం మాయమైపోయింది, వీడి ఆకలి పోయింది, వీడికి అన్నదానం చేసిన పుణ్యం వచ్చింది, దీంతో వీడు శాశ్వతంగా బ్రహ్మలోకానికి పోయట. ఆ పోయేటప్పుడు తన నెత్తి మీద ఉన్న మణిని అగస్త్యునికి కానుక ఇచ్చాడు. అగస్త్యుడు రాముడికి ఇచ్చి రామాయణ ఉత్తరకాండలో ఈ కథ చెబుతాడు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? నేను పెద్ద కథ రెండు ముక్కలు ఎందుకు చెప్పానంటే, మనం దేవతలకి నైవేద్యం పెట్టి తీరాలి. ఎంతో కొంత అన్నమే పెట్టాలని కాదు, నువ్వు ఏదో తింటూ ఉంటావు కదా, ఇడ్లీ తిన్నావు, బెల్లం తిన్నావు, అన్ని రోజులు నైవేద్యం మహానైవేద్యం పెట్టలేకపోయినా కొంత నివేదన చెయ్యాలి, ఆ నివేదన మనం తినాలి, అప్పుడప్పుడు ఎవరికైనా అన్నదానం చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే శాశ్వత వైకుంఠానికి వెళ్ళిన ఆకలి వేస్తుందిట. అందుకని పంచపూజలలో ఒక పూజ ఏమిటనమాట, చివరి పూజ అమృత నైవేద్యం. ఈ నైవేద్యం వల్ల ఈ లోకంలో బ్రతికున్నంతకాలం మనకి వేళ్ళకి అన్నం దొరుకుతుంది, అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది. అందుకే మాతో యాత్రకు వచ్చిన వాడు ఎప్పుడన్నా అన్నానికి లోటుకు ఇబ్బంది పడ్డాడా? చూడండి, ఇన్నేళ్లుగా యాత్రలోకి వస్తున్నారు కదా గురువుగారితో, అడవిలో అయినా మీకు ఉప్మా పెట్టగలుగుతున్నారు కదా కనీసం. కారణం ఈ అన్నదానమే, భగవంతుడికి నైవేద్యం పెట్టడమే. ఈ పంచపూజలు తప్పక చెయ్యాలి. ఇవి చేస్తే ఇహపరాలు వస్తాయి. ఇవి తెలిసిన వట్ట ఎవరు? ఈ కాటికాపరి. ఆ రోజుల్లో కాటికాపరులు సంస్కృతం చదువుకున్నారండి బాబు, మీకు తెలియదు, మహాత్ములు వాళ్ళు. ఇప్పుడు కాలం ప్రభావం వల్ల మనం అందరం సంస్కృతానికి దూరం అయ్యాం, సంస్కృతికి దూరం అయిపోయాం అప్పుడు. అందుకని అతడు సంకల్పం చెప్పి గంధం పూసి పుష్పం పెట్టి ఈ బంగారం నీ చేతిలో పెట్టానని, పైగా ఇక్కడ ఏం చేశాడు ఆయన? కొంచెం తెలివైన వాడు, గంగానదీ తీరంలో కాకుండా బయటికి వెళ్ళి వచ్చా బంగారం, కానీ గంగ తీరంలో ఇస్తే ఇచ్చిన వాడికి పుణ్యం, పుచ్చుకున్న వాడికి పాపం. అందుకని ఈ చేతిలో బంగారం పెట్టి పారిపోయాడు. అతడు వెళ్ళిపోగానే ఈ పెట్టె మోయడానికి వీడి తలప్రాణం తోకొచ్చింది. అతడంటే కూలివాళ్లతో తన సాటివాళ్లతో పట్టుకొచ్చాడు ఇక్కడికి. 50 మంది కలిస్తే కానీ ఈ కావడి మోయలేకపోయారట. ఇంత కావడి మోసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడకు చూపించి, చూసావా బంగారం లాంటి పెళ్ళావా, ఎంత బంగారం తెచ్చానో అంటే ఆవిడ కూడా పాప ఆనందపడిపోయిందిట. ఇంకా రోజు నుంచి ఈ హత్యాపాప వీడికి చుట్టుకుంది. వీడెప్పుడు గాయత్రి జపం చెయ్యడు కదా, ఏనాడు కాశీఖండం వినలేదు, ఏనాడు ఏ పురాణం వినలేదు, ఎప్పుడు దానం చెయ్యలేదు, గాయత్రి జపం చెయ్యలేదు. ఈ మహాపాపం వల్ల ఈ బ్రహ్మహత్యాపాపం వాడు పట్టుకుంది. ఈ పాపాన్నే వాడు అనుభవించలేకపోతూ ఉండగా బ్రహ్మహత్యాపాపం చుట్టుకున్న వాడు ఒళ్ళంత దుర్వాసన వస్తుందండి, ఒక రకమైన చర్మ వాసన వస్తుంది, కుళ్ళు వాసన వస్తుంది, కుళ్ళిపోయిన శవాల మీద వాసన వస్తుందట హత్య చేసిన వాడి శరీరం నుంచి. ఆ వాసన రావడం మొదలుపెట్టింది వీడి దగ్గర. ఇంకా జనమంతా, ఛీ, ఈ దుర్మార్గుడు, నీచాతి నీచుడు, ఆ దానం ఈ దానం అనే తేడా లేకుండా ఏ దానమైనా పుచ్చుకుంటాడు, శవదానాలు కూడా పుచ్చుకుంటాడు, బ్రహ్మహత్యాపాపం చేసిన వాడి దగ్గర బంగారం పుచ్చుకున్నాడు, వీడితో మాట్లాడకూడదు, వీడి ముఖం చూడకూడదు, వీడి కుటుంబాన్ని వెలియండి, మొత్తం కాశీనగరం వాళ్ళంతా వాడిని వెలిపెట్టారు, వాడి మొహం చూసేవారు కాదు. దాంతో ఏమైపోయింది, రోజు ఈ చివాట్లు, ఈ అసహ్యాలు, ఈ ఉమ్ములాట్లు తట్టుకోలేకపోయాడు వాడు. వాడు చూస్తే అందరూ ఉమ్మడం మొదలు పెట్టారట, తూ అని ఉమ్ముతూ ఉంటే తట్టుకోలేక, ఇంత బంగారం ఉంది కదా ఇంకా ఈ ఊళ్ళో ఎందుకు, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదాం అని ఒక రోజున తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల వేళ ఒక ఈ కావడంతా మోసుకుని, ఈ కావడి మోయడం కష్టం కదండి బంగారం, కూలివాణ్ణి కూడా పెట్టుకోకుండా, కూలివాణ్ణి పెట్టుకుంటే దారిలో ఎక్కడన్నా నన్ను కూలిచ్చి వాడు బంగారం పట్టుకుపోతాడేమో, కూలివాడి వల్ల నేను కూలిపోతానేమో అని పెళ్ళాన్ని బిడ్డల్ని అడిగి, వాడికి ఇద్దరు కొడుకులని చెప్పారు కదా, వీళ్ళు 4 ముందిద్దరు వెనకిద్దరు చొప్పున ఈ కావడి చచ్చి చెడి మోసి ఆ ఊరు వదిలిపోయారు. ఎక్కడో అడవుల్లోనో కొంచెం దూరంగా ఉన్న ప్రాంతంలోనో మకాం పెడదామని. కానీ ఇంత బంగారం పోయడం వల్ల కష్టమైపోయి 2 అడుగులు వేయటం, కూలబడ్డం, 2 అడుగులు నడవడం, మళ్ళీ కూలబడ్డం, బాబోయ్ ఇది అంతా ఎప్పటికి మోస్తాన్రా, ఏ ఊరు ఎడతాన్రా అనుకున్నారట. వీడు ఈ బంగారం పుచ్చుకున్నప్పటి నుంచి వీడిని ఆ ఊళ్ళో ఉన్న కొందరు దొంగలు బాగా పసికట్టారు. వీడు దగ్గర చాలా బంగారం ఉంది, అదే ఆ కాటికాపరి మనకైతే దానం చేయడు, వీడికి దానం చేశాడు, వీడు ఏదో సమయంలో ఇంటికి తాళం వేయకపోతాడా, ఆ తాళం పగలగొట్టి మనం లోపల ప్రవేశించకపోతామా, వీడున్నంత వరకు ఇంట్లో గడుగు పెట్టలేం. వాడు మంచి బళాయి అండి, బళాయి అనే శబ్దమునకు అచ్చతను పదం, బలవంతుడు, 10 మందిని చెతక్కొట్టగలిగే శక్తి ఉన్నవాడు. కాబట్టి వాడు ఇంటిలో ఉండగా ఇంటిలో పడి బంగారం ఎత్తుకుపోలేం. వీడు వీడి పెళ్ళం ఎప్పుడన్నా తాళం వేసి బయటికి వెడితే అప్పుడు తాళం పగలగొట్టి బంగారం కొల్లగొడదామని ఎదురు చూస్తున్న కొందరు దొంగలు ఉన్నారు అక్కడ. వీడు తెల్లవారుజామున లేవడం, ఈ కావిడి మోసుకుని అడవిలోకి వెళ్ళడం, ఈ దొంగలు చూశారు, అయ్యేసరి మధ్య వీడు అడవిలోకి పోతున్నాడు రై, ఈ అడవిలో వీడు కేవలం కావిడితో పోతున్నాడు, వీడి దగ్గర ఆయుధాలు కూడా లేవు, కాబట్టి వీడిని చంపేసైనా ఈ బంగారం పట్టుకుపోదామని ఓ 25 మంది జమాజెట్టి లాంటి దొంగలు కత్తులు కటాలు పోసుకుని వీడు వెంటే రహస్యంగా అడవిలోకి వచ్చారు. కొంత నట్టడవిలోకి వీడు రాగానే హఠాత్తుగా వీడు కత్తులతో వీడి దగ్గరకు వచ్చి దూకారు. వీడు ఒక్కడు, వీడు ఎంత బలవంతుడైనా ఒక నలుగురు ఐదుగురు అయితే తండగలడు. పైగా వాడి దగ్గర కత్తులు ఉన్నాయి, వీడి దగ్గర ఏమీ లేదు, వీడి నెత్తి తప్ప కత్తి లేదు. అమాంతంగా వాడిని భేదపడి వాణ్ణి చేతులు వెనక్కి విరిచికట్టి, వాడి పెళ్ళాన్ని విరిచికట్టి, కొడుకుల్ని కూడా కట్టిపారేసి పెట్టి విప్పి చూశారు. ఆ లోపల బంగారు పచ్చలు కనపడ్డాయి. అమ్మ, మనం అనుకున్న దానికంటే చాలా బంగారం దొరికింది, పట్టుకుపోదాం అన్నారు వాళ్లలో కొందరు. అప్పుడు ఈ దొంగల్లో ఒకడన్నాడు, ఒరే వీడికి మనం ఎవరమో తెలుసు, మనల్ని గుర్తుపెట్టాడు, వీడు స్వతసిద్ధంగా బలవంతుడు, ఈ దుర్మార్గుణ్ణి మనం వదిలేసామంటే దయతెలిచి వీడు మనల్ని గుర్తుపెట్టి విడివిడిగా ఎక్కడో చోట మనల్ని పట్టుకుని చంపగలడు. మనం ఎల్లవేళలా 25 మంది కట్టకట్టు తిరగలేము, ఆయుధాలతో తిరగలేము. వీడు పగబట్టే తాచు లాంటి వాడు, వీడితో యుద్ధం చేస్తే 4-3 ఒక్క దెబ్బకి తస్తారు. పైగా వీడు ఏ రాజుగారికో ఇంకోళ్ళకో మన మీద దొంగలమని ఎత్తుకుపోయామని ఓ ఫిర్యాదు చేయొచ్చు, అప్పుడు రాజులకి తెలిస్తే మనల్ని ఊరి తీస్తారు. ఎందుకు ఇలాంటి పాపాత్మని విడిచిపెట్టడం? బంగారం దొంగతనం చేశాక ఆ వ్యక్తినికి విడిచిపెట్టకూడదు. అందువల్ల గుర్తుపెట్టిన వీడిని ఇక మళ్ళీ గుర్తుపట్టకుండా చంపేద్దాం అనగానే నువ్వు చెప్పిందే బాగుందన్నారు ఈ జనాలు. అందుకని వీళ్ళ చేతులు వెనక్కి విరిచికట్టి, ఒరే పడండ్రా కిందకి, మీ తలకాయలు నరికేస్తున్నాం, ఆఖరిసరిగా దేవుణ్ణి తలుచుకోండి అన్నారట. పూర్వం దొంగలు చంపే ముందు మీ ఇష్టదేవతను తలుచుకోండి అనేవారండి, వాళ్ళే నయ్యం. అందుకని మీ ఇష్టదేవతను తలుచుకోమని కానీ, అప్పుడు వాడు ఏడ్చాడు మనసులో, ఎలా హరించితి ఇంటి ముందర పుణ్యచారిణి విప్రపత్నిని, నేనెందుకు నా ఇంటికి ఎదురుగుండా ఉన్న మా గురువుగారు ఒక పుణ్యాత్ముణ్ణి చంపి అతని భార్యని నా భార్యను చేసుకున్నాను, ఒక పుణ్యాత్ముణ్ణి చంపి అతని భార్యని అపహరించాను, ఎందుకు అపహరించాను? నా బుద్ధి పెడత్రోవన పెట్టి పాపం చేశాను, ఎందుకు నేను చెయ్యరాని పాపాలు చేశాను, ఎన్ని దానాలు పుచ్చుకున్నాను, అన్ని పాపిష్టి దానాలే. ఒకరోజు శైవం, ఓ రోజు వైష్ణవం, ఒకరోజు శివుణ్ణి తిట్టేవాడిని, ఒకరోజు విష్ణువుని తిట్టేవాడిని, ఒకరోజు నాస్తికవాదం చేసేవాడిని, తాగకూడనివి తాగాను, తినకూడనివి తిన్నాను. ఈ ప్రపంచంలో ఏ దుర్మార్గుడు గోమాంసం తినడు, అటువంటిది గోమాంసం కూడా తిన్న దుర్మార్గుణ్ణి అని చాలా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. చచ్చేటప్పుడు కొంతమందికి పశ్చాత్తాపం వస్తుందన్నమాట, ఇన్ని పాపములు చేసిన నేను చచ్చిపోతున్నాను అని భార్యకి తిరిగి, నువ్వు నాతో కలిసి పాపం చేసావు, నీ భర్తని చంపావు, ఒక మహాత్ముడిని చంపావు, ఈ పాప ప్రాయశ్చిత్తంగా నువ్వు నేను మన పిల్లలం కాశీ విశ్వనాథుణ్ణి చివరి క్షణాల్లో తలుచుకుందాం, చివరి క్షణాల్లో విశ్వనాథుణ్ణి తలుచుకుంటే అనుగ్రహించకపోతాడా అని వాళ్ళంతా భజ విశ్వనాథం భజ విశ్వనాథం భజ విశ్వనాథం అనుకున్నారు. ఇంతలో వీళ్ళు కత్తులెత్తి పటాపటా నరికి అవతల పడేశారు 4. ఈ 4 చచ్చిపోయారు. ఈ చేసిన పాపాలు ఒకటా రెండా? అందువల్ల 5,000 సంవత్సరములు నరకంలో నానాయాతన అనుభవించారట ఈ 4. 4 సమాన పాపం చేసిన వాళ్ళు అవడం వల్ల, అందరూ ఒకే కుటుంబం వాళ్ళు అవడం వల్ల 5,000 సంవత్సరములు నరకంలో నానాయాతన పడి, ఆ తర్వాత ఈ వింధ్యపర్వతానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూళ్ళు, ఇవాళ మధ్యప్రదేశ్ అని పిలుస్తున్న ప్రదేశంలో ఒక రైతు ఇంటిలో ఈ 4 కోళ్ళు కింద పుట్టారు. 4 కోళ్ళే, ఒకే కోడికి, ఆడకోడి కడుపులో గుడ్లు కింద పుట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆ కోడి గుడ్లు పెట్టిందిట. కోడి గుడ్లు ఎన్ని పెడుతుందో నాకేం తెలుసు మరి, నేను ఎప్పుడన్నా కోడి పెంచానా, నేనేమన్నా గుడ్డు చూశానా? ఏదో నేను చంటి గుడ్డుని. కాబట్టి ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, 4 పెట్టిందిట అది. ఈ 4 పొదగబడ్డాయట, బుల్లి బుల్లి పిల్లలు అయ్యాయి. ఈ పిల్లలు చెప్పటి నుంచి కుక్కరోకో కుక్కరోకో అంటే శివాయ శివాయ నమశివాయ అన్నట్టుగా వినపడేదిట. ఇదేంట్రా కుక్కరోకో అంటుంటే నమశివాయ అన్నట్టు శబ్దం వస్తుంది, కోడి దగ్గర ఏదో శక్తి ఉంది అనుకున్నారు వీళ్ళు. కొంతమంది ఇవి పిశాచపు కోళ్ళేమో అంటే, యజమాని అన్నాడు మీ మొహంలో ఉంది పిశాచపు కోళ్ళు అయితే ఏమంటాయి, నరమాంసం నరమాంసం అంటాయి. ఇవి నరమాంసం అండం లేదు, ఎముకలు బొమికలు అండం లేదు, ఇవి ఎంతసేపు నమశివాయ అంటున్నాయి, నమశివాయ అంటున్నాయి అంటే ఇవేవో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నవి అయ్యి ఉంటాయి అన్నారట. ఈ కోళ్ళు పురుగుల్ని తినేవి కాదు, ఈ కోళ్ళు ఎంగిలి తినేవి కాదు, కేవలం ధాన్యం ముడి ధాన్యమే తినేవిట. ఎవరన్నా ఎంగిలి మెతుకులు వేస్తే కోళ్ళు తింటాయి కదండి, పురుగులు తింటాయి, మలమూత్రాలు కూడా తింటాయి, కానీ ఈ కోళ్ళు మాత్రం పూర్వజన్మలో చచ్చిపోయే ముందు నమశివాయ అని చచ్చిపోయాయి కదా భజ విశ్వనాథం అనడం వల్ల, ఆ పుణ్యం వల్ల ఏమైందని బట్టి మంచి కోళ్ళుగా పుట్టాయి. కోళ్ళలో కూడా మంచి కోళ్ళు ఉంటాయి, అందుకని ఇవి నమశివాయ అనుకుంటూ ఒట్టి ధాన్యం తినేవిట. ఆ రైతు కూడా ఈ కోళ్ళని మాత్రం నిజానికి 4 కిందే పుట్టిన పుంజుల కింద పెంచి వాటిని చంపడానికి ఇష్టపడలేదు. ఆ పుంజులు పొతకల్లా తయారయ్యాయి, మంచి బలంగా తయారయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కోడి పందేలకు వాడదామా, లేకపోతే సంక్రాంతి వస్తుంది, దీపావళి వస్తుంది, అలాంటప్పుడు వేసేద్దాం, కోసి పారేసి తిందామంటే ఎందుకో ఈ కోళ్ళను చూస్తే నరకబుద్ధి వేయట్లేదు నాకు, వీటిని తినబుద్ధి వేయడం లేదు, ఈ కోళ్ళు చక్కగా నమస్యవాయ నమస్యవాయ అని విచిత్రంగా పొరుగుతున్నాయి, నాకు వీటి మీద ముచ్చటగా ఉంది, ఏదో నా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకుంటాను, ఈ కోళ్ళు కూడా పిల్లలు అనుకుని వాటికి ఎంత ధాన్యం వేస్తాను, వాటిని తింటేనే మనం బలిసిపోతామా అని వాటిని ప్రేమగా చూశాడు. ఈ రైతు గారికి కాశీ అంటే ఇష్టం, ఏడాదికోసారి కాశీ పోతాడు ఆయన. ఈ కోళ్ళు పుట్టి పెరుగుతున్న తర్వాత ఒక ఏడాది ఇలాగే శివరాత్రికి కాశీ బయలుదేరాడు. కాశీ బయలుదేరుతుంటే కోళ్ళు ఆయన కాళ్ళ చుట్టూ తిరగడం మొదలెట్టాట. వాళ్ళ ఆవిడతోటి ఈ రైతు నేను రేపు కాశీ ప్రయాణం అవుతున్నానగానే ఈ కోళ్ళు ఆయన చుట్టూ తిరగడం మొదలెట్టాయి. ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి తండ్రిని చూడగానే పిల్లలు చూసారా, అమ్మ నాన్న వెనకదలు పడతాను అని. అంటే పిల్లలకి తండ్రి బట్టలు వేసుకోగానే తెలిసిపోతుంది అమ్మ ఎంత అన్నం పెట్టినా అమ్మ ఎంత గొప్పదైనా ఈ డాడీ బాడీ ఇచ్చాడని ఎలా తెలిసిపోతుందో కానీ జీడిలో పట్టుకుంటారు ఈ పిల్లలను అన్నమాట వాళ్ళ నాన్నని. ప్యాంటు షర్టు వేసాడా ఏ కాళ్ళు పట్టుకుంటారు. అలా కన్న బిడ్డలు ఎలా అయితే బయటికి వెళ్ళేటటువంటి తండ్రిని పట్టుకుంటారో అలా ఈ రైతుని ఈ చుట్టూ కాళ్ళు చుట్టూ గిరికీలు కొడుతూ గట్టిగా పట్టుకున్నాయి ఈ కోళ్ళు. వీటికి ముందు అర్థం కాల ప్రయాణం అంటే ఇవి నా కాళ్ళ దగ్గర పడుతున్నాయి కదలనివ్వటం లేదు ఏమిటి అంటూ ఉంటే వాళ్ళ ఆవిడ కనిపెట్టి ఆడది కనుక పాపం తల్లి కనుక ఏమయ్యా మాత్రం అర్థం అవటం లేదా ఈ కోళ్ళని కన్న బిడ్డల్లా పెంచేవారు నువ్వు కాశీ పెడుతున్నావు అని తెలియగానే ఈ కోళ్ళు మేము కూడా నీతో వస్తాం కాశీ తీసుకువెళ్ళబోయి అని నీ కాళ్ళను చుట్టుకుంటున్నాయి. నీతో పాటు పట్టుకో కాశీకి, ఎలాగో వాటికి ఎంత ధాన్యం వేసి పెంచుతున్నావుగా, నీ బిడ్డలే అనుకుంటున్నావుగా, నీ బిడ్డలే అనుకుని పట్టుకుపోరు కానీ ఓసి పెళ్ళామా నీకని తెలియదేట్లే, అందుకే పెళ్ళామా బంగారు కళ్ళామా కొళ్ళామా అన్నారు అని భార్యని పొగిడి ఈ కోళ్ళని ఒక గంపలో పెట్టుకుని తనతో పాటు కాశీకి తీసుకెళ్ళాడు. ఆ కాశీ పెడుతున్నంతసేపు ఆ ప్రయాణంలోట ఆ కోళ్ళు ఓహోహోహో అని పెద్ద సంతోషంతో అరవడం మొదలెట్టేవిట. అవి కుహు అని అరిచిన కొక్కరోకో కాకింత కొక్కరోకో శబ్దం కాకుండా నమస్యవాయి అనే శబ్దం వచ్చేది. క్రమంగా ఈయన నడిచి శివరాత్రికి కాశీ వచ్చాడు. రావడంతో ఈ కోళ్ళు గంపలోంచి ఎగిరి వీళ్లకంటే ముందు మణికర్ణిక గట్టల్లో దూకి బుడుంగ్ బుడుంగని మూడుసార్లు ములిగి పైకి వచ్చి కూర్చుని రెక్కలలా టపటపా కొట్టుకున్నాయి. ఇతనికి అర్థమైంది సంస్కారం ఉన్న కోళ్ళు ఇవి, అందుకే మణికర్ణికలో స్నానం చేశాయి అనుకున్నాడు. పూర్వజన్మ గుర్తుందిటండి ఆ నలుగురికి, మేము పూర్వజన్మలో నేను మహానందుణ్ణి, ఈవిడ మావిడ ఇప్పుడు మగవాడిగా పుట్టింది, వీళ్ళే నా పిల్లలు, వీళ్ళ నలుగురికి ఈ విషయం గుర్తుంది. వాడు చేసిన పాపాలు నరకంలో అనుభవించిన శిక్షలు మళ్ళీ భూమిలో పుట్టడం అన్నీ గుర్తున్నాయి. అందుకే వాళ్ళు పాత పాపమునకు ప్రాయశ్చిత్తముగా గంగానదీ స్నానం చేయటమే సరైన మార్గం అనుకుని ఈ రైతు కంటే ముందుగా అందులో దూకి స్నానం చేసేయట. రైతులు కూడా స్నానం చేశాక రైతులతో పాటే బయలుదేరాయి. చూసేవాళ్ళందరూ ఈ కోళ్ళను చూసి ముచ్చటపడ్డారట. కాశీ విశ్వేశ్వరుడి మహిమ కాకపోతే కోడి కూడా నమస్యవాయి అనడం ఏమిటి అనుకున్నారు వాళ్ళు. ఈ కోళ్ళను కూడా గుళ్ళోకి మామూలుగా అయితే రానివ్వరు, కానీ ఇప్పుడు ఈ కోళ్ళు నమస్యవాయి అంటున్నాయి కదా, అందుకని జనాలు ముచ్చటపడి వెళ్ళడు గుళ్ళోకి అన్నారట. శివరాత్రి పూట గుళ్ళో దర్శనం చేసి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ఆ తర్వాత బయటకు వచ్చాయి. అక్కడ ముక్తి మంటపం అని ఒక మంటపం ఉన్నది, మీరు చూసే ఉంటారు కదా, జ్ఞానవాపి అని ఒక నుయ్యి ఉంది కాశీలో, ఆ నూతి పక్కనే వ్యాసుడు కూర్చున్న పీఠం ఉంటుంది, ఆ మంటపాన్ని ముక్తి మంటపము అంటారు. ఆ విశ్వేశ్వరుడి ఆలయం దగ్గర ఉన్న ముక్తి మంటపం దగ్గరకు వచ్చాయి ఈ కోళ్ళు. ముక్తి మంటపంలో ఒక ఆయన పురాణం చెబుతున్నాడు. ఆ సమయంలో పురాణం చెబుతూ ఉంటే ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి కోళ్ళు ఆ మంటపంలో ఉన్న చెత్తని కాళ్లతో తుడిచి రెక్కలతో ఇలా కొట్టి కొట్టగానే టక్కన నాలుగు కోళ్ళు అందమైన నాలుగు చేతులు కలిగిన మూడు కళ్ళు కలిగిన శివుడి యొక్క ఆకారం ఎటువంటిదో అటువంటి ఆకారం కలిగిన పురుషులుగా మారిపోయారట. కోళ్ళు కాస్త శివదూతలుగా మారిపోయారు. అందరూ చూస్తున్నవాడు తెల్లబోతూ ఉండగా అప్పుడు అక్కడ నందీశ్వరుడు ప్రత్యక్షమై ఈ కోళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలు ఇవి అని వాటి పూర్వజన్మ రహస్యం చెప్పి ఈ ముక్తి మండపంలో విశ్వేశ్వర దర్శనం తర్వాత పురాణం విన్నాయి, పురాణం విని పురాణం చెప్పిన వాడు చుట్టూ ప్రదక్షిణ చేశాయి, ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్ల ముక్తి మంటపంలో కోళ్ళకి ముక్తి లభించింది, ఇవి కలియుగాంతం వరకు కైలాసంలో ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో మానవులుగా పుడతాయి, అంటే రాబోయే సూర్య సావర్ణి మరువు కాలంలో ఈ కలియుగం అయిపోయాక మళ్ళీ మరువు కాలం వస్తుంది కదా, ఆ మరువు సూర్య సావర్ణి, ఆ సూర్య సావర్ణి మరువు కాలంలో వీళ్ళు మళ్ళీ కాశీలో పుడతారు, కాశీలో ఎక్కువ కాలం ఉంటారు, కాశీలో మరణిస్తారు, ఆ పుణ్యంతో శాశ్వత కైలాసం పొందుతారు. ఈ ముక్తి మంటపంలో కోళ్ళు ముక్తి పొందాయి గనక ఈ రోజు నుంచి ముక్తి మంటపమునకు కుక్కుట మంటపము అని పేరు పెడుతున్నాను అన్నాడే. ఈ విధంగా ఇప్పుడు ఆ ముక్తి మంటపాన్ని కుక్కుట మంటపం అని కూడా పిలుస్తారు. ఇంత కథ అంతా మళ్ళీ మనం మర్చిపోకూడదు. కుమారస్వామి స్వామి వలలో అగస్త్యునికి లోపాముద్రకి చెప్పాడు, చూచారా కాశీ మహిమ ఎంత గొప్పదో, పరమ పాపాత్ములు కూడా కాశీ వస్తే కోడి దెమ్మలో ఉన్నవాడు కూడా బోడి పాపాలు విడిచిపెట్టి పోడిమి పొందుతాడు, శాశ్వతమైన కైలాసం పొందుతాడు. అంత గొప్ప శక్తి కాశీక్షేత్రానికి ఉన్నది. బ్రహ్మహత్య, శిశుహత్య, స్త్రీహత్య, భ్రూణహత్య ఇటువంటి మహాపాపాలు, దశ విధమైన మహాపాపములు కాశీ హరిస్తుంది. అందుకే కాశీలో ఒక రేవుకి దశహర అని పేరు. దశ అంటే పది, హర తొలగించున్నది. మనం రేపు రాబోయే కాలంలో దసరా దసరా అంటున్నామే, దసరా కాదు, దశహర అంటే పది రకాల పాపములను తొలగించున్నది. ఆ పాపములు మూడు రకములుగా విభజించారు పది పాపాలని. ఒకటి వాచికం, ఒకటి కాయికం, మరొకటి మానసికం. కాయికము అంటే కాయము అనగా శరీరం, శరీరముతో చేసే పాపములను కాయిక పాపములు అంటారు. మన శరీరంతో కొన్ని పాపాలు చేస్తున్నాం. ఏమిటవి? మనం నడుస్తూ ఉంటే కాలి కింద పడి కొన్ని జంతువులు చచ్చిపోతున్నాయి, కాబట్టి ఈ జంతువులు చంపుతున్నావా లేదా? అలాగే మన శరీరంతో బతకడం కోసం రకరకాల తిండి తింటున్నాం. ఆ తిండిలో ఏ జంతు హింస ఉందో మనకు తెలియదు. ఎంత శాకాహారైనా ఎప్పుడో ఒకప్పుడు మాంసం దొరక తప్పదట. నాతో పాటు ఒక ఆయన యాత్రలకు వచ్చేవాడు, ఒకసారి కలకత్తా వచ్చాడండి. కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో వాళ్ళు తయారు చేసినటువంటి ఆహారం తిన్నాడు. శుద్ధ శాకాహారం పెడుతున్నామంటే తిన్నట్టు ఈయన. మంచి చారు పోసి అన్నం పెట్టారు వాళ్ళు. చారు చాలా రుచిగా ఉన్నాక ఈయన, ఈ చారు ఎలా చేశారో చెప్పండి, ఇంటికి వెళ్ళాక చేయించుకుంటానంటే వాళ్ళు రొయ్యల పుట్టు పట్టుకొచ్చారు. ఇదేమిందుకంటే రొయ్యలు పుట్టు వేసాకంటే చారు అంత రుచిగా ఉందన్నారట. ఇక చూడండి, ఆయన నాలిక మీద దర్భ కాల్చి వాత పెట్టుకుని మూడు రోజులు ఏడ్చాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా ఎక్కడ ఎవరేం పెడతారో తెలియదు. పాప ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈ కిందే కూర్చునున్నాడు. అస్సలు నేను పొరపాటు నా జీవితంలో ఎప్పుడు హింస చేయలేదండి, నా జీవితంలో ఎప్పుడు శుద్ధ శాకాహారమే తిన్నానన్నాడు ఆయన. పాప మొన్న వంకాయ కూర వండి పెట్టింది వాడు, ఆవిడ గుత్తి వంకాయ కూర. ఆ గుత్తి వంకాయ కూరలో చక్కగా తెల్లగా ఏదో కనపడితే తినేసాడు నవ్విలేసి. అది తెల్ల పురుగు. వంకాయలో పురుగులు ఉంటాయి కదా, మరి పుచ్చు వంకాయలు అని ఉంటాయి. పుచ్చు వంకాయలు నోట్లోకి వెళ్ళడంతో ఈయనకి చచ్చినంత పని అయింది. కాబట్టి మనం నిరంతరం తెలుసో తెలియకో ఏదో ఒకటి లోపలికి వెడుతున్నట్టు వెళ్లకుండా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. మంచినీళ్ళు తాగితే బ్యాక్టీరియా వెళ్ళదా? బియ్యంలో పురుగులు లేవా? కాబట్టి ఇవన్నీ శరీరంతో చేసే పాపాలు మూడు రకాలు. వాక్కుతో చేసే పాపములు నాలుగు. ఇంకా మనస్సుతో చేసే పాపాలు అవి కనపడవు. మాటలతో తిడతాం, ఇంకేవో రకాల పాపాలు చేస్తాం, కానీ మనస్సులో ఉన్నవి బయటికి కనపడవు. పైకి అందరూ బాగానే ఉంటారు, ఎంత విభూతి పెట్టుకుని మంచి అద్భుతంగా చూడడానికి వశిష్ఠుడిలో ఉంటాడు, లోపల ఏమనుకున్నాడో ఏం తెలుసు మరి, వాడి సంగతి మనకేం తెలుసు. మానసికమైన పాపాలు ఎక్కువ చేస్తాంట. అంతరంగమందున అపరాధములు చేసి మంచివానివ్వలేను మనుదుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అన్నారు వేమన గారు. ఎంత అద్భుతమైన పద్యం రాశాడండి. ఇంకా అటువంటి కవిత్వం, తేట తెలుగు కవిత్వం, ఎంత అందమైన కవిత్వం మానవత్వం రాయలేడేమో అన్నట్టుగా రాశాడు. వేమారెడ్డి గారి కవిత్వానికి మనం ఎప్పుడు జోహార్లు చేయాలి. మన మనస్సులో అపరాధాలు చేసి పైకి మంచివాళ్ళ ఎంత నటించినా ఇతరులకి తెలియపోవచ్చు కానీ శివుడికి తెలియదా అన్నాడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలకి ఇవన్నీ నేర్పాలండి. సుమతి శతకం, వేమన శతకం ఇవన్నీ నేర్పుతూ ఉంటే, దాశరథి శతకం నేర్పితే వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, చదవడం బాగా వస్తుంది, వాక్కుకి స్ఫుటత్వం వస్తుంది, శుద్ధి వస్తుంది, ఏ పదమైనా స్పష్టంగా పలుకుతాడు. లాకీ లాకీ తేలా తెలియదు, పెళ్ళి అనలేరు, పెళ్ళి అంటాడు. వెళ్ళి అనమంటే వెళ్ళి అంటాడు. ఈ అక్కడ నలిపి నల్లి నలిపిన నలిపి అన్నది కలిసి వస్తుంది అన్నమాట. స్పష్టంగా పలకాలంటే ఇవన్నీ నేర్పాలి. చిన్నప్పుడు పూర్వం పిల్లలకి నేర్పేవారు అన్నమాట. అసలు తెలుగు అనేది ఉందనే విషయం మనం మర్చిపోయాంగా. విష్ యూ హ్యాపీ తెలుగు ఉగాడి. తెలుగు ఉగాదికి ఉగాది శుభాకాంక్షలు చెప్పడం ఎలా చెప్పారో తెలుసా మొన్న? తెలుగు ఉగాది ఫంక్షన్ ఇక్కడ హైదరాబాద్లోనే చేశారులేండి, రవీంద్ర భారత్లో. నేను వెళ్ళాను ఒకసారి చాలా కాలం క్రితం. వెళ్ళగానే అందరూ చేతులలో పట్టుకుని ఊపి విష్ యూ హ్యాపీ తెలుగు ఉగాడి, నెత్తి మాడి ఒళ్ళు మండి ఒకటిచ్చుకోవాలన్నది కలిసి వస్తున్నమాట. విష్ యూ హ్యాపీ తెలుగు ఉగాడి. ఇటు పైగా అయ్యా ఇలా తయారైపోతున్నాం మనం. ఎప్పుడు కూడా శ్రద్ధాశక్తులతోటి భాష కూడా నేర్చుకుంటే ఎన్నో లాభాలు. ఎందుకు చెప్తానంటే మానసికంగా మనం ఎన్నో రకాల దురాలోచనలు చేస్తాం. ఇవి మూడు పాపాలు. ఈ మూడు పాపాలు మానసికాలు, నాలుగేమో వాచికములు, మూడు కాయికములు. శరీరంతో చేసే పాపాలు మూడు, వాక్కుతో చేసే పాపాలు నాలుగు, మనస్సుతో చేసే పాపాలు మూడు, వెరసి పది పాపములు. ఈ పది పాపములను హరించే దివ్యస్థలం కనుక కాశీకి దశహరా అని పేరు. ఆ పాపాలు అక్కడికి వెళ్ళడంతో పటాపంచలైపోతాయి, భస్మైపోతాయి. కానీ కాశీ వెళ్ళాక ఏం చెయ్యాలో ఇప్పుడు అద్భుతంగా చెప్పాడండి అగస్త్యుడికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మరీ జాగ్రత్తగా వినాలి మనం. కాశీకి వెళ్ళేటప్పుడే ముందు విఘ్నేశ్వరుడిని తలుచుకోవాలి, డుంటి విఘ్నేశ్వరుణ్ణి, దండపాణిని, అన్నపూర్ణని, విశాలాక్షిని, కాలభైరవుణ్ణి, ఆదికేశవుణ్ణి, ద్వాదశ ఆదిత్యుల్ని, ఆపై విశ్వనాథుణ్ణి తలుచుకుని కాశీలోకి అడుగుపెట్టాలి. అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మాట వరసకు కూడా పొరపాటును కూడా పిచ్చి పనులు అక్కడ చేయకూడదు, ఒక్క పని కూడా వెర్రి పని చేయకూడదు. ఎందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియక ఏదన్నా వెర్రి ఆలోచన చేసినా లేకపోతే మాట్లాడకూడదు మాట్లాడినా అందులో ముఖ్యంగా కాశీ మీద అసలు కోపం కూడా చెందకూడదట. కాశీ మీద కనుక కోపము చెందామా ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు బొమ్మన్నారు. కాశీలో ఉన్నప్పుడు అత్యంత శాంతంగా ఉండాలి. భార్యాభర్తలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తగాదా పడకూడదు. కోపం వచ్చినా సరే భార్యని భర్త తిట్టకూడదు, భర్తనే భార్యని తిట్టకూడదు, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకూడదు. కాశీలో ఎప్పుడైనా అన్నం దొరకకపోతే అయ్యో అన్నం దొరకలేదనేటటువంటి ఆలోచన చెయ్యకూడదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి కాశీ కడగానే ఉండాలి. శాంతం ప్రథమం పుష్పం, కాశీలో విశ్వేశ్వరుడికి ఇవ్వవలసిన పుష్పం, మొదటి పుష్పం శాంతం. ద్వితీయం బ్రహ్మచర్యంచ, రెండవది బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. యాత్రికులకి నిత్యం కాపురం పెట్టిన వాళ్ళని పక్కన పెట్టండి, అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు అక్కడ ఉన్న రోజుల్లో బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. ఇంకా మూడోది ఏమిటో తెలిసిన పైశూన్యం, అంటే ఒకరి మీద ఒకరికి నేరములు చెప్పడం చేయకూడదట. నిష్పైశూన్యం తృతీయంచ, అనగా మాట వరసకు కూడా ఒకరి నేరాలు ఒకరికి చెప్పకూడదు. ఇదిగో వీడు ఇలాంటి వాట, వాడు అలాంటి వాట, ఆవిడ దుర్మార్గురాలిట, ఈవిడ మంచివట, ఇలాంటివి చెప్పకూడదండి. ఒకరి మీద ఒకరికి నేరాలు అసలు కాశీలో ఉన్నప్పుడు చెప్పదు, ఎక్కడా చెప్పద్దు, కానీ అక్కడ అసలు చెప్పకూడదు. కాశీకి వెళ్ళాక ఇతరుల యొక్క పాపాన్ని తలుచుకుంటే ఆ పాపం మనకు వస్తుంది. ఉదాహరణకి ఏదో సూర్యబాబు గారు కాఫీ తాగారు, నీకేమి నష్టం? సూర్యబాబు గారు కాఫీ తాగారట, అదేదో పెద్ద విషం తాగేసినట్టుగా. పోనీ విషం తాగినా అది పుణ్యమే కదా, ఏదో కొంప కలిగిపోయినట్టు చిన్న చిన్న విషయాలు అన్నమాట. ఆయన కాఫీ తాగేట, పద్మాగర్ గారు కాఫీ తాగకపోతే ఉపన్యాసం చెప్పలేట, నీకేమిటి నష్టం కాఫీ తాగితే? నేను కాఫీ తాగి ఉపన్యాసం చెబితే నీకేమన్నా నష్టమా? మీరు ఒకసారి ఆలోచించండి. పోనీ నేనేమన్నా కాలకూట విషం తాగేసి బతికితే అది గొప్ప విషయం. పద్మాగర్ గారు కాలకూట విషం తాగారండి, గొంతుకులో పెట్టుకున్నారండి అంటే అది గొప్ప ఆనందం. అంతేకాదు కాఫీ తాగితే నీవు 100 మందికి చెబితే ఉపయోగమే లేదు. కొంతమంది లక్షణం అదేనండి. ఏదో అప్పుడప్పుడు ఒక శిష్యుడిని హాస్యానికి ఏదో అంటాం, ఈ హాస్యం ఆయన వింటే పర్వాలేదు కానీ దీన్ని ఇతరులకు నువ్వు చెబితే అది కొండమవుతుంది. ఒక్కోసారి ఎటువంటిది అంటే ముఖాముఖి వీడంటే ఏమనిపించదు ఆయనకి, కానీ ఇతరుల ద్వారా వింటే గురువుగారిని నేను ఎంతో భక్తితో చూశాను, ఆయన కూడా నన్ను ఇలా అన్నాడా అంటారు. ఇది కొండని చెప్పడం, ఇది మహాపాపం. ఈ దరిద్ర పాపం చేసిన వాడు, వాళ్ళ దగ్గర విన్నవాళ్ళు, ఈ ఇద్దరికీ కూడా ఎంతో పాపం వస్తుందట. మళ్ళీ ఈ పాప ప్రాయశ్చిత్తానికి 1 సంవత్సరం పాటు గురువుని సేవించాలని చెప్పారు. అందులో ఎప్పుడు చెప్పకండి ఇది, ఒకడు ఏదన్నా చేస్తే మనకేం కొంప మొలగదు, వాడు చేస్తే వాడి పాపం వాడు అనుభవిస్తాడు. మేము గురువులం కనుక శాస్త్రం ప్రకారం ఇలా చెయ్యొద్దు, ఈ పాపాలు చెయ్యొద్దని మేము చెప్పచ్చు, కానీ ఇతరుల పాపం డైరెక్ట్గా మీరు ఉచ్చరిస్తే అది కూడా దోషం. దానికి పైశూన్యం అన్నారు. పిసునత, కొండములు చెప్పుట, నేరములు చెప్పుట కాశీలో ఇవి అస్సలు పనికిరావు. ఇక కాశీలో పనికిరానిది, కాశీలో తీర్థయాత్రకి వెళ్ళిన వాడు మాట వరస కూడా హింసతో కూడిన భోజనం చేయకూడదు. ఇంకా అక్కడ ఉన్నంతకాలం కోడి పకోడీ పనికిరాదు, మేక మాంసం అసలు పనికిరాదు, ఆహారం పవిత్రంగా ఉండాలి. ఇలాంటి 10 నియమములు చెప్పారు. ఈ దశ పుష్పములు అక్కడ ఉండాలి. ఒకవేళ ఎవడైనా కాశీ వెళ్ళాక శాంతంగా లేకపోయినా, అన్నం దొరకకపోతే కాశీ మీద కోపగించినా, మాంసము తిన్నా, పరుల మీద కొండములు చెప్పినా, నేల మీదే పడుకోవాలి కాశీలో, అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చారనుకోండి, కొందరికి పాపం మోకాళ్ళని రెండు ఉంటాయి కదా, మోకాళ్ళ నొప్పులు పెడుతూ ఉంటే కిందేం పడుకుంటారు, అందుకని వాళ్ళ బొందని కింద కాకుండా మంచం మీద పడుకోబెట్టవచ్చు, వాళ్ళకి మినహాయింపించారు. ఆరోగ్యం బాగుంటే కింద వేసుకు పడుకోమన్నారు. మీ దుప్పట్లే మీరు వేసుకోవాలి. ఎవరో సత్రం ఇచ్చారు రూమ్ కదా అని సత్రంలో పాత దుప్పటి మీద పడుకోకూడదు. అందుకే కాశీ వెళ్ళేవాడు కొత్త దుప్పటి వేసుకుని కూడా పెడితే మంచిదట. 10 మంది పడుకున్న దుప్పటి మీద పడుకుంటే కూడా ఆ పాపాలు మరకంటుకుంటాయి. అందుకే గురువులకు అసలు ఇవ్వకూడదు. కిందటి ఏడాది బాటు పట్టుకొచ్చినటువంటి వాడినటువంటి దుప్పటి పట్టుకొచ్చి గురువు గారు మీరు పడుకోండి అని వేస్తే అది మహాపాపం. అందుకని కొంతమందికి ఈ సంస్కారం ఉండి తాము వాడినవి గురువులకు అసలు ఇవ్వరు. మనం కాశీలో ఇతరుల వస్తువులు వాడకూడదు. ఇక్కడ ఒక గొప్ప శ్లోకం ఉంది, అదేమిటో తెలుసా? వస్త్రం కమండలుశ్చైవ శయ్యా భార్యా తథైవ చ స్వకీయాన్యేవ శుద్ధాని పరకీయాని న స్పృశేత్ అని. మనం వాడేటటువంటి కమండలం ఉంది, జలం వాడే కమండలం. అనగా ఒక్క ముక్కలు చెప్పాలంటే జపం చేయడానికి మీరు పంచపాత్ర వాడుతున్నారుగా చాలామంది, ఉద్ధరణి పంచపాత్ర, లేదా ఒక రాగి చెంబు, లేదా ఒక గ్లాసు, దీన్ని కమండలము అంటారు. ఇలా జపమున కోసం వాడే కమండలం ఎవడిది వాడే వాడాలి. గురువుగారిది శిష్యుడు, శిష్యుడిది గురువుగారు, మామగారిది అల్లుడు, అల్లుడిది మామగారు, ఇలా వాడకూడదట. కమండలం ఎవడిది వాడే వాడాలి, జపానికి వాడేవి. ఇక వస్త్రం, వస్త్రం కూడా అంతే, ఎవరి పంచి వాడే కట్టాలి. అమ్మ చీర కూతురు, కూతురు చీరేమో మనవరాలు కట్టుకుంటే నరకానికి పోతారు. అస్సలు వస్త్రం పొరపాటును కూడా ఒకళ్ళదొకళ్ళు కట్టుకోకూడదు. తగదన్యు వస్త్రం బుధరియంపని మార్కండేయ పురాణంలో మీకు చెప్పాను, డీవీడీ ఉందేమో కొనుక్కుని వినండి ఇంటికి వెళ్ళాక. దత్తాత్రేయుడు సదాచారం చెప్పాడు, అందులో ఒకరి గుడ్డలు ఒకళ్ళు కట్టుకోకూడదు. మన ఇంట్లో పాతబడిన గుడ్డలు ఒక్క యాచకులకి, ముష్టి వాళ్ళకి కానీ పని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి తప్ప ఒకరు ఒకరు కట్టుకోరాదు అనమాట. అందులో పెళ్ళిళ్ళలో చూసారా, అమ్మ కట్టుకున్న చీరను కాసేపు ఉన్నాక కూతురు కట్టుకుంటుంది, కూతురు కట్టుకున్న దాన్ని వాళ్ళు అమ్మ కట్టుకుంటుంది. ఇవేంటి వేళకోళ మహాపాపాల్లో అదో పాపం. అందుకని వస్త్రము కమండలము, శయ్య మంచం కూడా అంతే, ఎవరి మంచం వాళ్ళకే ఉండాలట. ఈ మంచం మీదే అందరూ పడుకోకూడదు, సత్రంలో పడుకున్నట్టుగా, లాడ్జీలో పడుకున్నట్టుగా. ఒకవేళ ఒకరి మంచం మీద ఇంకొకరు పడుకోవాల్సి వస్తే ఆ పైన ఉన్న వస్త్రం తీసేయాలి, దాని మీద కొత్త చీరో కొత్త దుప్పటియో వేసుకోవాలి, లేదా కింద పడుకోవాలి చాప మీద అనమాట. ఇవన్నీ స్వకీయాన్యేవ శుద్ధాన్ని, తనవైతేనే శుద్ధం. పరకీయాని నస్పృశేత్తు, ఇతరులు ముట్టుకోకూడదని నియమం. ఇవన్నీ మనం చేస్తున్నాం అక్కడ తెలియకుండానే, చేస్తే పాపాలు. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? ఎన్ని పాపములు చేసినా గురువుని భక్తితో తమ గురువు గారికి నమస్కరించి ఆయన్ని తలుచుకుంటే పాపాలు పోతాయి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అని ఎంతో అద్భుతంగా శంకరుడు రాశాడు. గురువుగారి పాదాల మీద గాఢమైన భక్తి ఉంటే, నిర్భరమైన భక్తి ఉంటే, మా గురువును మేము నమ్మాము, ఆయన ఏం చెబితే అది చేస్తామని నమ్మితే వాడు సంసార విముక్తి పొందుతాడు, మహాపాపాల నుంచి తక్షణం విముక్తి పొందుతాడు. ఈ పని చేసి తీరాలి. ఇప్పుడు చెప్పిన వేటల్లో ఏదైనా తేడా వస్తే కాశీలో పుణ్యం ఎంత ఉంటుందో పాపము అంతే ఉంటుంది అని ఒక అద్భుతమైన కథ అగస్త్యునికి లోపాముద్రకి కుమారస్వామి చెప్పాడు. ఒకప్పుడు మహాత్ముడు వేదవ్యాసుల వారు, అది నీకు తెలుసు, నీ దగ్గరే జరిగింది, అదే కథ చెబుతున్నాను అని ఇప్పుడు అగస్త్యునికి చెబుతూ, ఇదంతా అగస్త్యునికి వ్యాసునికి తెలుసు, తెలుసున్న వాళ్ళు చెబుతున్నాడు ఆ కథ. వ్యాసుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గోదావరి తీరంలో తుల్యభాగా నదీ తీరంలో ఉన్న దక్షారామం వెళ్ళాడు. గోదావరి రాజమండ్రి దగ్గర నుంచి 7 పాయలు అయిపోతుంది కదా, సప్త గోదావరి అంటారు. అందులో ఒక పాయని తుల్యభాగ అంటారు. ఈ తుల్యభాగా నది సన్నగా ప్రవహించి దక్షారామం గుండా వెళ్ళి ఏక్షణముక్తేశ్వరుడని తూర్పుగోదావరిలో సంపర అనే ఒక గ్రామం ఉంటుంది, ఆ ఏక్షణముక్తేశ్వర స్వామి దగ్గర నుంచి వెళ్ళి బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోతుంది. అగస్త్యుడు చాలా కాలం అక్కడ, ఇది ఈ స్వామి మలకి వెళ్లే ముందు కొంతకాలం అక్కడ ఉన్నాడు. ఆ మహాత్ముడు లోపాముద్ర సమేతంగా అక్కడ మకాం పెట్టాడు. ఎక్కడ? ఏక్షణముక్తేశ్వరుడి దగ్గర. దక్షారామ భీమేశ్వర దర్శనానంతరం ఏక్షణముక్తేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడనమాట. అక్కడ ఆయన ఉండగా వేదవ్యాసుడు 10,000 మంది శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ దక్షారామ భీమేశ్వర దర్శనం చేసుకుని తుల్యభాగా తీరంలో యక్షణముక్తేశ్వర ఆలయంలో అగస్త్యుడి కలుసుకున్నాడు. అగస్త్యుడు వ్యాసుడంతటి గొప్పవాణ్ణి పౌరాణికుడిని చూడగానే ఆనందపడిపోయి రెండు రెండని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని అతిథిని గౌరవించాలి, పైగా వచ్చినవాడు, 18 పురాణములు రాసినవాడు, మహాభారతం రాసినవాడు, బ్రహ్మసూత్రములు అందించినవాడు, ఇంకంతటి గొప్పవాడు ఎవడు లేడు. వేదములు విభజించిన ఏకైక వ్యక్తి, అంత పూర్వం వేదాలు చదవడం అంటే కష్టం అండి. వేదాలు కలగాపులగంగా ఎలా మొదలెట్టాలో తెలిసేది కాదు. హైదరాబాద్ ట్రాఫిక్లో ఉండేది. పద్మవ్యూహానికన్నా ఒక అర్థం ఉంటుంది, ఇది ఛద్మవ్యూహం, ఇందులోంచి బయటపడలేము. అలా ఉండేవి వేదములు. అటువంటి వేదములను విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా. వేదములు నాలుగుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వేదములుగా పేర్లు పెట్టి వాటిని పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే నలుగురు శిష్యులకి ఇచ్చాడు ఆయన. అంతటి మహాత్ముడు ఇక్కడికి వచ్చాడని, తన దగ్గరకు వచ్చాడని ఆయనకి సేవ చేసి ఆయన కూర్చోబెట్టాడు. ఇక్కడేమో అగస్త్యుడు భార్యతో కూర్చుంటే ఇక్కడ వ్యాసుడు శిష్యులతో కూర్చున్నాడు. కూర్చున్నాక అగస్త్యుడు వ్యాసుడిని, మహాత్మా ప్రయాణం బాగా సాగిందా అంటే, ఆయన అలా తలకే ఉంచుకొని ఎప్పుడు హడావుడిగా సెల్ ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళగా అన్యమనస్కంగా ఉన్నాడట. కొంతమంది ఎప్పుడు చూడండి అన్యమనస్కంగానే ఉంటారు. దిక్మాలు ఫోన్లు 24 గంటలు మాట్లాడితే చెవులు పోతాయి, బుర్ర పాడైపోతుంది, దాంతో ఏం చేస్తున్నామో తెలియదు మనకి. ఇంటి తలుపులు మర్చిపోతాం, లైట్లు తీయడం మర్చిపోతాం, పిల్లల్ని పట్టించుకోం, తిండి సహించదు. కాబట్టి కాస్త ఫోన్లు కూడా కాస్త కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది ఉండదు, అనారోగ్యం వస్తుంది, అన్యమనస్కుడు అయిపోతాడు దానివల్ల. ప్రస్తుతం వ్యాసుడు కూడా అగస్త్యుడు ఎదురుగుండా ఉన్న ఈయన అన్యమనస్కుడిగానే ఉన్నాడు. అనుమానం వచ్చింది అగస్త్యునికి, ఇతడు కిక్కురు మండం లేదు, ఎంత పలకరించినా పలకట్లేదు, ఈయన బుర్రెక్కడలేదు, మనస్సు ఎక్కడో ఉందనుకుని. అప్పుడు, మహాత్మా నీవు కాశీ నుంచి ఇక్కడికి వచ్చానని చెబుతున్నావు, కాశీలోకి వెళ్ళిన వాడు అక్కడి నుంచి బయటికి రాడే, నువ్వెందుకు వచ్చావు అని మెల్లగా ఇలా అడిగాడనమాట. ఆనన్నమునందువైవర్ణ్యమగలిల్చే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదేని ఒకటిని అంతరంగముని ఉన్నది ఇది ఎట్టులొక్కో అనగా. నీ ముఖం అంతా పాలిపోయి ఉంది, రంగు లేదు, అసలు నెత్తురు లేనట్టుగా ఉంది నీ ముఖం. కళ్ళల్లో బాధ కనపడుతోంది. ఏదన్నా బాధ నిన్ను పట్టి పీడిస్తుందా? మానసిక వ్యాధి ఏదైనా ఉందా నీకు? నీ అంతటి మహాత్మునికి, పురాణ వేత్తకి మానసిక వేదన ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే జ్ఞానులకి ఎందుకు మనస్సు బాధ? మానసిక బాధ ఎప్పుడు అజ్ఞానికి ఉంటుంది. చదువుకుని వాడికి ఉండకూడదు. 10 మందిని ఒరే నాయన మానసికమైన బాధ పొందకండిరా అని పురాణం చెప్పే రాబోటివాడు ఏడిస్తే అప్పుడు నన్నెవడో దరుస్తాడు. అందుకని నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ఎలా వచ్చింది ఈ బాధ? నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చావు, కొంపదీసి కాశీలో నీకేమైనా దుస్సంఘటన జరిగిందా?